రైలు గంటకి 10 మైళ్ళ కంటే ఎక్కువ వేగంతో నడిస్తే ప్రయాణికులు చనిపోతారు. అది ఉత్తరం రాశాడు కదా, అది రైటా తప్ప? రైటా తప్ప? తప్పేనా? ఇంకా ఇప్పుడు ఎంత వేగంతో వెళ్తున్నాం మనం కదా. ఇప్పుడు మీరందరూ కాస్త గొంతు కాస్త గట్టిగా చెప్ప, అది రైటా తప్ప అన్నదాన్ని దాచు. అమ్మాయా, నేను చచ్చాను మీ చేత ఇది తప్పించుకోవటం. మీకు అర్థమవుతుందా? మన మనస్సులు జాడ్యం అయిపోయాయి. మందబుద్ధి అంటే అది కదలదు. అది నేర్చుకోండి. గాయత్రి మంత్రం ఆ పని చేస్తుంది. మిమ్మల్ని కోంపట్టం లేదమ్మా, మీకు తెలియజేస్తున్నా మనం పుర్రలు ఎలా ఉన్నాయో. ఇంతకీ గంటకి 10 మైళ్ళ వేగంతో రైలు వెళ్తే ప్రమాదమా? ఇద్దరు ముగ్గురు చెప్పారు ప్రమాదమా కదా. కానీ సైంటిస్టులు చెప్పారు అది. కానీ ఇప్పుడు తప్పన్నది కదా. అదేవిధంగా రేపు రోగరహితమైనటువంటి జీవనము, ముసల్తనం లేనటువంటి జీవితము, మృత్యు లేనటువంటి జీవితం కూడా వస్తుంది. కదా, మీరు తెలివైన వాళ్ళు అయితే ఆ విద్య నేర్చుకోండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడులాగే తెలిసి కూడా జవాబు చెప్పలేదు మీరు కదా. దానివల్ల ఏం లాభం? తెలిసిన వాళ్ళైనా తెలియకపోయిన వాళ్ళైనా నోరు విప్పి మాట్లాడకపోతే మీరు తెలియని వాళ్ళతోనే సమానం అంతే కదా. ఇచ్చేత ముందు మీరు నోరు విప్పటం నేర్చుకోబోతున్నారు, స్పష్టంగా అవగాహన చేసుకోవటం నేర్చుకోబోతున్నారు. మీకు మనసులో ఉన్నది మీరు చెప్పగలగాలి బయటకి. మీరు చెప్పలేమనుకో, నీకు తెలిసిన ఒకటే తెలియకపోయినా ఒకటి. ఇంతట మనం నేర్చుకునేటటువంటి విద్య ఎటువంటి విద్య నువ్వు చెప్తావా? లేచి నుంచు మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా ఈ విద్య. ఈ విద్య ఎటువంటి విద్య? రోగరహితమైన ముసల్తనం లేని. చెప్పాలి, నాకు రాక కాదు ఇది నేను చెప్పేది. ముసల్తనం లేని, మృత్యువు లేని జీవితం. ఇంకోళ్ళ గబుక్కలు నేర్చి చెప్పండి, లేకపోతే రాజుగారు వచ్చి చెప్తారా? అది గుడ్ గర్ల్. రోగరహితమైన మృత్యువు లేని విద్య. ఇంకోళ్ళు ఠకామలు లేవాలి. గుడ్. వెరీ గుడ్. కానీ ఈ విద్య ఇప్పటిదే కాదు, చాలా కాలం నుంచి ఆ విద్య గురించి ప్రయత్నాలు జరిగాయి. ఆ నేర్చుకున్నటువంటి వ్యక్తుల్ని మనం యోగులు అని పిలుస్తాం, మహాత్ములు అని పిలుస్తాం, సన్యాసులు అని పిలుస్తాం. ఒక ఉదాహరణకి బుద్ధుడు జీవితం చూసుకోండి. ఆనందంగా బతికాడు, 16-17 ఏళ్ళు వచ్చాయి. అసలు అతనికి బాధ అంటే ఏంటో తెలియదు. వాళ్ళ నాన్నకి భయం, ఈ అబ్బాయికి కాస్త బాధ తెలిస్తే పారిపోతాడని. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు బుద్ధుడు జ్యోతిష్కులు ఏం చెప్పారు అంటే, వీడు మహాచక్రవర్తి అయినా అవుతాడు లేకపోతే మహాసన్యాసి అయినా అవుతాడు అని. మన వాళ్ళందరికీ మహాసన్యాసి అవటం అంటే నచ్చదు, మహాచక్రవర్తి అవుతే ఇష్టం. అంతేత వాళ్ళ నాన్న ఏం చేశాడు అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీడికి బాధ కలగకుండా ఉండాలి అని వాడిని చాలా సుఖంగా పెంచాడు. సరే, ఒకరోజు 16 సంవత్సరాలు ఎంతో వచ్చాయి, వసంతోత్సవాలు జరుపుకుంటున్నారు ఆనందంగా. జరుపుకుంటూ ఉంటే నాన్నగారిని బుద్ధుడు, అప్పుడు బుద్ధుడి పేరేంటి? గౌతముడు. అతను, నేను బయటికి వెళ్తాను అని పర్మిషన్ అడిగాడు. ఇంత పెద్ద విశాల రాజభవనం ఉంది, చాలా పెద్ద రాజభవనం, ఇంత విశాలమైనటువంటి తోట ఉంది, ఇక్కడే తిరిగి అన్నాడు. కాదు, నేను బయటికి వెళ్తాను అన్నాడు. సరే, బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే మొట్టమొదట అతనికి కనిపించింది ఏంటంటే, ఒక రోగి కనిపించాడు. మీ కథలు తెలుసు కదా, మనం కూడా చాలా మంది రోగుల్ని చూస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి కూడా మనకి కూడా రోగం వస్తుందా అని ప్రశ్నించుకోము. వచ్చాక బాధపడతాం, అది వేరే విషయం కదా. కానీ గౌతమ బుద్ధుడు మొదటిసారి అది చూశాక అడిగింది ఏంటంటే, నాకు కూడా రోగం వస్తుందా? అప్పుడు ఆ సారథి చెప్పాడు, ఎందుకు రాదయ్యా బాబు, అందరికీ రోగాలు వస్తాయి. రెండోది ముసలివాడు కనిపించాడు, ఇలా ఉండిపోయి జుట్టు వేసుకుని ఇదేం ప్రాణి ఇదేం జంతువు అని అడిగాడు అతన్ని. ఎందుకంటే అతనికి ముసలివాళ్ళు ఎవరు కనిపించకుండా చేశాడు వాళ్ళ నాన్న. అయితే అవుడు వీడు అని ఆశ్చర్యపోయాడు. ముసలివాళ్ళని కానీ రోగగ్రస్తులను కానీ ఎవరిని అతని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అని చెప్పి రోగిని చూడగానే మొదటి ప్రశ్న ఏమొచ్చింది, నాకు కూడా రోగం వస్తుందా? ముసలివాడిని చూడగానే ప్రశ్న ఏమొచ్చింది, అవుతానా? అవుతానాయన, గ్యారంటీగా అవుతావు, నీకు పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనిపించవు, శరీరం ఉడుస్తూ ఉంటుంది. సరే, కొంచెం లోపల బుద్ధుడిలో ఆలోచనలలో మార్పు వచ్చింది. అదేగా మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం, ఆలోచనలో మార్పు వచ్చింది, నాకు రోగాలు వస్తాయి, నేను ముసలివాడిని అవుతాను. చివరి దెబ్బ పడింది. ఎవరు కనిపించాడు? శవం కనిపించింది. ఇదేంటి ఇలా పడింది, ఏంటి వీళ్ళందరూ అక్కడ ఏడుస్తున్నారు, ఏంటి అంటే తీసుకెళ్ళిపోతారు, ఖననం చేసి మనం కాల్ చేస్తారు అని చనిపోయాడు వాడు. నేను కూడా చనిపోతానా, చనిపోతాను. ఆలోచనలో మార్పు రాగానే ఆ రోజు రాత్రి ఏం జరిగింది, అన్ని వదిలి వెళ్ళిపోయాడు. అంచేత ఆలోచనలో మార్పు వస్తే ఏం చేయాలి, కానీ ఆచరణలో మార్పు రావాలి. మీరేం వదిలి వెళ్ళిపోకలే, ఆయనే మీ దగ్గరికి వచ్చాడు చెప్పటానికి. ఇదివరకు అవుతాయి చెప్పటానికి ఎవరు లేరు కనుక ఎక్కడికో వెతుక్కోవాలి, నువ్వు మార్గం తెలియదు కనుక. ఇప్పుడు మీలో ఆలోచనలో మార్గం వస్తే సుమారు 100,000 పేజీల వాంగ్మయం ఉంది గురువు గారిది. 100,000 పేజీలు అంటే మీకు అవగాహన ఉందా? ఎంతో 100,000 పేజీల వాంగ్మయం ఉంది. ఇది తీసుకురావటానికి ఏం చేయాలి? రోగరహితమైన, ముసల్తనము లేని, మృత్యువు లేని మానవ సమాజాన్ని నిర్మించడానికి ఏం చేయాలి అని అది మనం చదువుకోవాలి. మీరు అదే అర్థం చేసుకోండి. ఏదో మేము గాయత్రి మంత్రం జపం చేస్తున్నాం, యజ్ఞం చేస్తున్నాం. గాయత్రి మంత్రం అంటే ఏం చెప్పాను? అక్షరాలు. యజ్ఞం అంటే ఏం చెప్పాను నేను? చదవటం, వినటం, రాయటం, నేర్చుకోవటం. కానీ చదవటం రాయటం నేర్చుకుని అక్షరాలు తెలిసినంత మాత్రాన జ్ఞానం ఏం రాదు, దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. ఇంకా గాయత్రి యజ్ఞము మీరు చేస్తూనే ఉండాలి. ఇంకంటే అక్షరాలు పుస్తకాలు లేకుండా ఏం రావు. కానీ అక్షరాలు పుస్తకాలు ఉండి నువ్వు చదవకపోతే వేస్ట్ కదా, అర్థమవుతుందా? అంచేత మీరు బాగా మననం చేసుకోండి. మీరు నేర్చుకునేటటువంటి విద్య ఏం చేస్తుంది? రోగరహితమైన జీవనము, గట్టిగా చెప్పండి, రోగరహితమైన జీవితము. రోగరహితమైన జీవితం చెప్పండి అంటే మీరు తర్వాత చెప్తారంటే నాకు రాక ఇదంతా క్లాసులు నేర్పాలి మీరు ఇలాగా. అందుకు మీరు క్లాస్కి వెళ్ళినప్పుడు ఇలాగే తిట్టండి వాళ్ళని, నేను ఏం చెప్తున్నానో అది చెప్పండి అని. రోగరహితమైన జీవితము, ఈ విద్య నేర్చుకుంటున్నారు అంటే ఇది మీకు రావాలిగా. ముందు మీకు రోగాలు లేకుండా ఉంటే కదా చెప్పేవాడు వింటాడు, మీకు వృద్ధాప్యం పోతే కదా చెప్పేవాడు వింటాడు, మృత్యు సంగతి తర్వాత ఆలోచిద్దాం ఏమవుతుందో. ఎందుకంటే ఆ విషయాన్ని కొంచెం చాలా లోతుగా చర్చిస్తే తప్ప మీకు అర్థం కాదు అది. ఇవి రెండు అర్థమవుతాయి కదా, రోగరహితమైన జీవితము. గట్టిగానండి, ముందు అంతవరకు పట్టుకుందాం మనం ఈ 8 రోజుల్లో. దీనికి నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీకు ఏ రోగాలు ఉన్నా కూడా ఆ రోగాలు పోతాయి. 8 రోజుల్లో పోవు, కానీ పోతాయి అనే ధైర్యం వస్తుంది. మీరు అది కంటిన్యూ చేసుకుంటే గ్యారంటీగా పోతుంది. ఆసన ప్రాణాయామాలు చేశారు కదా మీరు, ఆస్థా ఛానల్ టీవీ మీరు ఎవరైనా చూసారా? ఆస్థా ఛానల్ వస్తున్న వైజాగ్లో నాకు తెలీదు, అదే వస్తే దాంట్లో చూసుకోండి. యోగిరాజా రామదేవ మహారాజ్ ఆయన ఆసనాలు ప్రాణాయామాలు నేర్పిస్తున్నాడు, వారం రోజుల పాటు నేర్పిస్తాడు. ఆయన క్లాస్కి 10,000 మంది కంటే తక్కువ రారు. మొన్న హైదరాబాద్ లో పెట్టినప్పుడు 30,000 మంది వచ్చారట ఒకేసారి. అంతే, ఇలాంటి చోట సరిపోదుగా లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టారు. అక్కడైనా పెట్టింది, పెద్ద విశాలమైనటువంటి మైదానంలో పెట్టారు. అక్కడ వాళ్ళు నేర్పించింది ఏంటి అంటే ఆసనాలు ప్రాణాయామం. చాలా జాగ్రత్తగా వినండి, మీలో కానీ మీ కుటుంబ సభ్యులలో కానీ ఈ బాధలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ బాధలు దీంతో పోతాయి, ఈ ఆసనాలు ప్రాణాయామాలతో పోతాయి. డయాబెటీస్, హార్ట్ ట్రబుల్, ఎనీ కైండ్ ఆఫ్ హార్ట్ ట్రబుల్, క్యాన్సర్, ఈ 3 దగ్గర నేటి వైద్య విధానంలో గ్యారంటీ మందు లేదు.
మెయింటైన్ చేయగలరు వాళ్ళు. సరేనా, నీకు డయాబెటీస్ ఉంది లే పోనీ, అది పెరగకుండా చూడగలం. కానీ పెరగకుండా చూసినంత మాత్రాన ఆ వ్యాధి యొక్క ప్రభావం మీ మీద ఉండకుండా ఉండదు. అందుకే దాన్ని ఏమ ఆ 30,000 మంది నేను చెప్పానే ఇందాక హైదరాబాద్ లో, ఆయన ఏమంటాడంటే మీరు మామూలుగా రావద్దు, మీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీ రోగాల లిస్ట్ అన్ని చెకప్ చేసుకుని వీడికి ఈ రోగాలన్నీ ఉన్నాయని టిక్ పెట్టించుకురండి. మేము టిక్ పెట్టించుకోక్కర్లేదండి, ఆల్రెడీ మా దగ్గర ఇంత లిస్ట్ ఉంది, 10 సంవత్సరాల తరబడి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా, అదే మేము తీసుకొచ్చి ఇస్తాం అన్నాడు. ఇచ్చారు. 10 రోజుల తర్వాత వీళ్లలో 80% వాళ్ళకి ఆ రోగాలు పోయాయి. టీవీలో మీరు చూసుకోండి, అది డాక్టర్స్ కన్ఫర్మ్ చేసినటువంటిది. కానీ తమాష ఏంటి అంటే ఈ ఆసన ప్రాణాయామాలు ఆహారంలో మార్పులు మనం పాటించాం. తమాష ఏంటో నాకు అదే ఆశ్చర్యమేస్తుంది. మన ప్రారంభం ఉందే, ఆ రోగం పడేటటువంటి కర్మ ఉంది, బాధ అనుభవించాల్సినటువంటి కర్మ, అంచేత ఆచరణలోకి రాదు. అంచేత ఆచరణలో పెట్టడానికి మీకు శక్తి ఏమిస్తుంది అంటే గాయత్రి మంత్రం ఇస్తుంది. గాయత్రి మంత్రంలో ఆ శక్తి ఉంది, ప్రారంభ కర్మని నివారించగలుగుతుందని. మిమ్మల్ని ఆచరణలో పెట్టించడానికి తగిన శక్తి ఇస్తుంది. ఒకప్పుడు భారతదేశంలో అందరూ కూడా గాయత్రి చేసుకునేవాళ్ళు కనుకే భారతదేశం వైపు అందరూ ఆకర్షితులయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదే రోజు వస్తుందని నేను చెప్తున్నాను. 5 సంవత్సరాల లోపల మనం అందరం దీన్ని ఆచరణలో పెడితే, లేకపోతే ఏమి, 5 సంవత్సరాలు కాదు, 5,000 సంవత్సరాలైనా మార్పులేని రావు నువ్వు ఆచరణ మారకపోతే. అందుకు ఇంతసార్లు మీతో చెప్పించేది మీ ఆచరణ మార్చడానికి. గాయత్రి మంత్రం చేసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తూ, ఆసన ప్రాణాయామాలు చేసుకుంటే ఏ రోగమైనా మాయమైపోతుంది, గ్యారంటీగా మాయమైపోతుంది. ఇందాక నేను చెప్పినటువంటి ఆ రామ్దేవ్ మహారాజ్ని అమెరికా వాళ్ళు చాలాసార్లు రమ్మనమని అడుగుతున్నారు. ఇప్పటికి కూడా మాకు కూడా నేర్పించండి ఇది అని రాను నేను. భారతదేశాన్ని రోగరహితం చేశాకే నేను మీ దేశానికి వస్తాను, అది 2 ఏళ్లలో నేను చేసేస్తాను అని చెప్తున్నాడు ఆయన. కానీ ఎప్పుడు ఎవరైనా వచ్చి ఆచరిస్తే, ఆచరించకపోతే ఆయన మాత్రం ఏం చేయగలడు. కానీ ఆచరిస్తున్నారు అన్నదానికి ఏంటి అంటే, ఇప్పుడు ఆయన పెట్టిన క్లాస్ 25దో 30దో, ఒక్కొక్క క్లాస్కి 30,000 మంది వస్తున్నారు అంటే 10,000 మంది గ్యారంటీగా వస్తారు కదా. ఇప్పటికీ 20 క్లాసులు జరిగాయనుకుంటే 20 × 10 2 లక్షల మంది అయిపోయారు కదా. వీళ్ళు బాగుపడ్డాక దాన్ని వదలరు కదా, చేసుకుని ఇంకో మందికి చెప్తారు కదా. అంతే గ్యారంటీగా ఇంకో సంవత్సరంలో మొత్తం భారతదేశం అంతా కూడా ఆసన ప్రాణాయామమయం అయిపోతుంది. మనం ఒక అడుగు ముందుకెళ్తున్నాం అంతే. ఆచరించలేని వాళ్ళకి గాయత్రి యజ్ఞము సహాయముతో ఆచరించగలిగేటటువంటి వాతావరణం మనం నిర్మిస్తున్నాం. వాళ్ళు చేసుకోక్కర్లేదు, మిలిటరీ వాళ్ళు యుద్ధం చేస్తే దేశం స్వతంత్రంగా ఉంటుంది కదా. అంతేత మనం కొన్ని లక్షల మంది, ఎందుకు అంటే భారతదేశం చాలా పెద్దది కనుక, మనము కొన్ని లక్షల మంది నిరంతరము గాయత్రి మంత్రము యజ్ఞము చేసుకుంటూ ఉంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఈ మంచి మార్గంలో వెళ్లేటటువంటి శక్తి వస్తుంది. మనం కూడా ఆసన ప్రాణాయామాలు చేసుకుంటే అది కూడా మనం నేర్పగలం. సరే, ఇవాళ పొద్దున్న మీరు కొంచెం నేర్చుకుని ఉంటారు, సీరియస్గా నేర్చుకోండి. అది రోగ నివారణ, ముసల్తనం పోగొట్టేటటువంటి మహామంత్రము. ఆ యోగ విద్య వల్లే యోగులయ్యారు. ఆ యోగులే భారతదేశం యొక్క గొప్పతనానికి కారణం ఈ కాలం కూడా. ఆ యోగ విద్యనే అనేక మంది గురువులు రకరకాల పేర్లతో అందిస్తున్నారు, అది గుర్తుంచుకోండి. మనం చెప్పే విధానమే కాదు, చాలా విధానాలు ఉన్నాయి, కానీ మనం చెప్పేటటువంటి విధానము చాలా సులభమైనది. అంత ఎవరైనా పాటించేయచ్చు, దానికి మీకు వేరే పారాఫెర్నేలియా కానీ సామాగ్రి కానీ వస్తువులు కానీ అక్కర్లేదు. అర్థమైందా? అంచేత మీలో అందరూ ఒకసారి ఆ 3 చెప్పేస్తారా మనం ఏం నేర్చుకోబోతున్నాం. అది రోగరహితము, మృత్యు వృద్ధాప్యరహితము, మృత్యురహితం, అది సంభవమే అని యోగులు ప్రూవ్ చేస్తున్నారు. మొన్న డార్జిలింగ్ వెళ్ళినప్పుడు ఒక సంస్థతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళని నేను చూసే అదృష్టం నాకు కలగలేదు. ఆ సంస్థతో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు, ఎందుకో దార్జిలింగ్ యొక్క అవుట్స్కర్ట్స్ లో బుద్ధుడి స్థూపం ఉంది ఒకటి. ఆ స్థూపం దగ్గర నేను నా వాళ్ళతో వెళ్ళాను, ఫోటోలు తీసుకుంటూ ఉంటే నన్ను పక్కకి పిలిచాడు.
సన్యాసి కాషాయ బట్టలు వేసుకుని ఉన్నాడు, పక్కకి పిలిచాడు. సరే అతను ఏదో చెప్పాడు, అదంతా మనకు అనవసరం. కానీ మాటల సందర్భంలో అతను చెప్పింది ఏంటంటే, నేను చాలా చిన్న కుర్రం పిల్లవాడిని. మనిషి చూస్తూ 40 ఏళ్ళ వాళ్ళ ఉన్నాడు. చాలా చిన్న పిల్లవాడిని నేను, అంటే చదువులో చాలా చిన్న కాబోలు వాడు. అంతే కదా, అందరూ పిహెచ్డీలు అది అది, వీడు 2వ క్లాసు 3వ క్లాసు చదివితే నేను చాలా పిల్లవాడిని, నాకు చదువు రాదు అంటున్నాడేమో అనుకున్నాను. అంటే మాటల సందర్భంలో నేను చెప్పాను, నా వయసు 20 వేల సంవత్సరాలే. 20 వేల సంవత్సరాలు ఉన్నవాడు ఆ గ్రూప్ ఆఫ్ సమాజంలో బచ్చలా చూస్తాం అన్నమాట. సరే పోనీ, మీకు చాలా పెద్ద వయసు ఉన్నవాళ్ళు వాళ్ళు మీ సంస్థలో ఎవరు అంటే, చాలా మంది 1 కోటి సంవత్సరాల వయసు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని గురువు గారు నందనవనం అని, ఋషుల సమాజం అని చెప్పారు. ఈ విషయాలు ఆయన ఎందుకు చెప్పలేదంటే, చెప్తే ఎవడు నమ్మడు. బయట మీరు చెప్పారనుకోండి, ఒక సంస్థ ఉంది హిమాలయాల్లో, అందులో చాలా మంది వయసు 1 కోటి సంవత్సరాలు అంటే మీరేమంటారు? అంతేత గురువు గారు ఆ మాట అంటలేదు, ఋషులు ఇప్పటికీ ఉన్నారని చెప్పి వదిలేశారు. ఆయన ఋషులు ఇప్పటికీ ఉన్నారు, విశ్వామిత్రుడు వశిష్ఠుడు అంటే వాళ్ళ వయసు ఎంతో, 8 కోట్ల సంవత్సరాలు వాడికి తెలుసు. అంటే మృత్యువు లేదు, అది సంభవమే అన్నది ముందు మీరు విశ్వసించండి. కానీ మృత్యువు వద్దు వద్దు వెళ్ళొద్దు మనం. ఎందుకంటే మృత్యువుని ఎప్పుడు దాటగలం అంటే, ఈ రెండు పోతే ముందు రోగాలు పోవాలి, ముసల్తనం పోవాలి, తర్వాత కదా మృత్యువుని దాటేది. రోగం మాత్రము, రోగాలు మాత్రము 3-4 నెలల్లో ఎలాంటి రోగం అయినా తగ్గిపోతుంది, గ్యారంటీగా తగ్గిపోతుంది. బాధ అసలు ఉండదు. క్యాన్సర్ ఇలాంటి వాటి తగ్గటానికి 5-6 ఏళ్ళు పడుతుంది అంటున్నారు ఇప్పటికి కూడా, పూర్తిగా అంటే ఏంటి, ఆ ట్యూమర్ మొత్తం కరిగిపోయి మామూలు శరీరంలో కలిసిపోవటానికి. కానీ దానివల్ల వచ్చేటటువంటి బాధ, వెయిట్ రిడక్షన్, మిగతా బాధలు ఏవో ఉంటాయి క్యాన్సర్వి, అవి మాత్రం 5-6 నెలల్లో తగ్గిపోతాయి. వీటి వల్లే ఇక్కడ మీరు నేర్చుకునేటటువంటి ఆసనాల వల్ల రహస్యాలు ఏమీ లేవు. అక్కడ కేవలం కావాల్సింది ఏంటి అంటే, నియమితంగా మీరు చేసుకోవాలి. రోగం వచ్చాక ప్రతిరోజు మాత్రలు వేసుకుంటారుగా మర్చిపోకుండా, ఎంత జాగ్రత్తగా వేసుకుంటారో. ఏదైనా మర్చిపోవచ్చు, కానీ బయటకు ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రలు జేబులో ఉండాలి. లేకపోతే బాధ వస్తే మనం తట్టుకోలేము, అంతటి గుర్తుంటుంది. కానీ అసలు ఆ బాధ పోవటానికి ఆసనాలు, ప్రాణాయామం పనిచేస్తుందంటే ఆచరించలేము. అది ఎంత దయనీయమైన మానసిక స్థితో మీరు ఆలోచించుకోండి. మనం కూడా ఇప్పుడు నేను చెప్పాక కూడా నాకు చాలా తక్కువ నమ్మకం. మీరు ఇక్కడ అయితే ఏదో బలవంతంగా ఇక్కడ మేము టైంకి పెట్టి చేయిస్తున్నాం కనుక చేస్తారు, కానీ లేకపోతే ఆసనాలు ప్రాణాయామాలు వేయి. కానీ మన లక్ష్యం అర్థం అవుతే అది సంభవం అని మీకు ఏమాత్రము ఈ వ్యక్తి చెప్పింది అబద్ధం చెప్పడు, అటువంటి మహనీయుడు అబద్ధాలు చెప్పరు అని మీకు అర్థమైపోతే ఇంకా వదలకండి జీవితంలో. ఆసనాలు ప్రాణాయామాలు, రోజు స్నానం ఎలా చేస్తారో అలాగే 1 గంట సేపు ఆసన ప్రాణ, అంతకంటే ఎక్కువ కల్లే 1 గంట సేపు మీరు ఆసన ప్రాణాయామాలు వేసుకోండి. ముందు మీకు ఏ రోగాలు రావు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు మొదలు పెడతారు. మెల్లిమెల్లిగా మన లక్ష్యం వైపుకి మనం వెళ్ళిపోతాం. ఈ ఆసన ప్రాణాయామాలతో పాటు నిన్న నేను మీకేం చెప్పాను, గాయత్రి మంత్ర జపం మీరు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో నేను చెప్పాను, పొద్దున్న అలాగే చేసుకున్నారా? మళ్ళీ సాయంత్రం మనం 15 నిమిషాల పాటు 1/2 గంట మళ్ళా చేసుకుందాం. అందులో టైం మాత్రమే మీరు పెట్టుకోండి, మాలలు లెక్క పెట్టండి. కానీ అది 30 మాలలు అయ్యాయా 50 మాలలు అయ్యాయా దాని గురించి వరీ కాకండి. 1 గంట సేపు మీరు గాయత్రి మంత్ర తన్మయత్వంలో ఉన్నారు, అది ఇంపార్టెంట్. కానీ కౌంట్ ఎందుకు అంటే, చాలాసార్లు తన్మయత్వంలో కూడా అసలు మర్చిపోతాం, మరి అది జరగకూడదు. మంత్రజపం జరుగుతూ ఉండాలి, నిరంతరం జరుగుతూ ఉండాలి. దానికి జపానికి ఋషులు చెప్పినటువంటి నియమం ఏంటి అంటే, దీర్ఘఘంట నినాదవ, గంట మీద గంట కొడుతుంది. ఒకదాని తర్వాత ఒకటి మంత్రము మీలోంచి అలా పెళ్ళుపుకాలి. అది ఆ ఫీలింగ్ వస్తుంది మీకు, కొన్నాళ్ళు చేస్తారు అర్థమవుతుంది కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాలిక పెదవులు ఆగకూడదు, స్పీడ్ మీ ఇష్టం. అర్థమైందా? నేను చేసినంత లేకపోతే పక్క వాళ్ళు చేసినంత స్పీడ్గా చేయాలని రూల్ లేదు. రూల్ ఏంటి అంటే, మెల్లిగా చేసుకున్నా కంటిన్యూటీ ఉండాలి. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.
ఓం
స్పీడ్ గా చాలా ఇంపార్టెంట్ స్పష్టంగా పలకటం స్పీడ్ గా చేసుకోగలిగితే మంత్రం స్పష్టత ఉండాలి, పైకి వినిపించకూడదు. ఇది కండిషన్. జపం ఫలితం రావాలి అంటే ఆ రూల్ ప్రకారం చేసుకోవాలి. మీరు రెండో కండిషన్ ఏం చెప్పాను నేను, కళ్ళు మూసుకుని ఉండాలి. ఎప్పుడు మీరు జపం చేసారా కళ్ళు తెరుచుకుని ఉండవద్దు. ఎందుకంటే జపం యొక్క ఫలితాలు మీకు అంతర్దృష్టితో కనిపిస్తాయి. కళ్ళు తెరుచుకుని జపం చేయడం అలవాటు అయితే మీకు అంతర్దృష్టి రాదు. అది అలవాటు అయిపోయింది మీకు. ఒక చెడు అలవాటు అయిపోతే మళ్ళీ అలవాటుని మళ్ళా వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. గురువు గారు ఖచ్చితంగా ఉండేవారు ఈ అలవాట్ల గురించి. జవహర్లాల్ నెహ్రూ తండ్రి పేరు ఏమిటి? మోతీలాల్ నెహ్రూ అడ్వకేట్. చాలా డబ్బు ఉండేది ఆ కాలంలో. వాళ్ళ బట్టలు ఉతికి ఆరేసుకుని తీసుకురావడానికి పేరిస్ పంపించేవారట. ఇక్కడ ఉతకటానికి వీల్లేక ఆ కాలంలో ఏరోప్లేన్తో. అంటే వాళ్ళకి ఎంత డబ్బు ఉండేదో వాళ్ళ బట్టల్ని పంపించేవారు అమెరికా గారు పేరిస్కి. మరి అది ఏం బట్టలు, అవి ఏమి ఇస్త్రీ చేయటం నాకు తెలియదు, కానీ అలాంటి బట్టలు ఉండేవి కాబోదు, నాకు తెలియదు అవి ఏంటో, కానీ అంటారు అంత డబ్బున్నవాడు ఆయన. ఆ డబ్బు ఎలా గడించాడు అంటే అడ్వకేట్ లాయర్. సరే ఒక ఖూనీ కేసు వచ్చింది, వాళ్ళని రక్షించాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? మోతీలాల్ నెహ్రూ దగ్గరికి వెళ్ళారు. సరే వాడు ఆ హత్య ఎవడ మీదైతే అభియోగం ఉందో వాడికి చాలా డబ్బు ఉన్నవాడు మోతీలాల్ నెహ్రూని లాయర్గా పెట్టుకున్నాడు. పాపం అమాయకుడు ఇరుక్కుపోయాడు, మళ్ళీ డబ్బు లేదు, కేసు నడుస్తుంది. సాధారణంగా కోర్టులో అక్కడ ఏం చేస్తామంటే డబ్బు లేకపోతే గవర్నమెంటే ఓ లాయర్ని పెడుతుంది. అంతేత డబ్బు లేని వాడికి ఒక అప్పుడప్పుడే పరీక్ష పాస్ అయ్యి ఇంకా ఏమీ తెలియనటువంటి ఒక చిన్న కుర్రాడి చేతిలో ఆ కేసు ఇచ్చింది గవర్నమెంట్. అంతే కదా, ఎవరు దొరికితే వాళ్ళకి మరి డబ్బు లేదు, ఇంకా ఖాయమైపోయింది కదా రిజల్ట్. అసలు వాడు అప్పుడే పరీక్ష పాస్ అయ్యాడు, ఏమీ రాదు. అందులో మోతీలాల్ నెహ్రూతో భేటీ కానీ జరుగుతూ ఉండేది, ప్రశ్నలు అవి జరుగుతూ ఉండేది. ఈ చిన్న కుర్రాడు లాయర్ కుర్ర లాయర్ అందాం మనం. ఈ కుర్ర లాయర్ గారికి ఏమీ రాదు అంటే ఏ ప్రశ్నలు వేసేవాడు కాదు. నో క్వశ్చన్స్, నో క్వశ్చన్స్, నో క్వశ్చన్స్ అని, నో ఆన్సర్. మోతీలాల్ నెహ్రూ విజృంభించేస్తున్నాడు. సరే చివరికి చివరి రోజు లాస్ట్ డే, ఇంకా ఆ రోజు పొద్దున్న వాదోపవాదాలు జరిగాక డెసిషన్ ఇచ్చేస్తారు. ఈ కుర్రలాయర్ మోతీలాల్ నెహ్రూ కారు డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు. బాబు ఒక చిన్న పని చేసి పెట్టాం, లంచాలు అవి నేనేం తీసుకోను, మాట్లాడబాక. ఎందుకంటే చాలా మంది అలాగే వస్తూ ఉండుంటారు కార్ డ్రైవర్స్ వాళ్ళది. అంటే అదేం కాదు, లంచం ఏం కాదయా, ఓ చిన్న పని చేసి పెట్టు. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, నీకు డబ్బు లేదు. ఆ హత్యకి చేస్తే ఇరుక్కున్న వాడికి డబ్బు లేదు. నేను చేయకూడని పని నేనేమీ చేయమన్ను నువ్వు. నీకు నువ్వేం చేస్తావంటే, మోతీలాల్ నెహ్రూ కోర్టు బొత్త ఉంటుంది కదా, నల్ల కోట వేసుకుని కదా వాదించాలి, అది ఎప్పుడు వేసుకుని ఉండరు. నువ్వు బట్ పైన ఉన్నటువంటి బొత్తం కట్ చేసే అంతే చాలు అన్నాడు. అంతేనా అన్నాడు. అంతే అన్నాడు. అది చేయగలను, దాని మీద నువ్వు బొత్తం పోతే ఏమవుతుంది, ఏమీ అవదు అన్నాడు. కట్ చేసేది సరే. మోతీలాల్ నెహ్రూ గారికి అది తెలియదు పైన బొత్తం పోయిందని. వాదం మొదలెట్టింది, కోర్టు వేసుకున్నాడు ఆయన. ఆ చిన్న కుర్రాడితో ఏమన్నాడంటే, కుర్రలాయర్తో ఎలాగో ఫైనల్ స్టేజ్కి వచ్చాం కదయా, నువ్వే ముందు ఆర్గ్యూ చేసుకో ఎంతసేపు అయినా అన్నాడు మోతీలాల్ నెహ్రూ. వద్దండి, మీరు పెద్ద ఆయన, మీరు పెద్దవాళ్ళు, మీరే చేయండి అన్నాడు. కానీ ఈయన కోర్టు వేసుకున్నాడు. కోర్టు వేసుకుని ఇంకా ఆర్గ్యుమెంట్ మొదలెట్టాలి, నోట్లోంచి మాట రావటం లేదు మోతీలాల్ నెహ్రూ. కారణం ఏంటో మీరు చెప్పగలరా? కథ చెప్పిన ఆధారంగా మోతీలాల్ నెహ్రూకి ఒక అలవాటు ఉండేట, పైన వాదిస్తూ ఈ బటన్ ఇలా 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 అనుకుంటూ వాదిస్తాడట. ఈ కుర్రవాడు కుర్రలాయరే కానీ తెలివైనవాడు, అలవాట్ల గురించి తెలుసు. ఏం చేశాడు? ఇంకా అంతే అవుట్. అంచేత అంత పెద్ద జ్ఞానము బొత్తాల్లో ఉంది అనుకుంటున్నారా మీరు? బొత్తాల్లో లేదుగా, కానీ అలవాటు వల్ల అంత జ్ఞానము పోయే.
ఎందుకు చెప్పాను ఇది కథ మీరు చెప్పగలరా? ఎందుకు చెప్పాయి కథ? ఎందుకు చెప్పాయి కథ మీకు? వెరీ గుడ్. కళ్ళు మూసుకుని ధ్యానం చేయటం ఇప్పుడు అలవాటు చేసుకోండి, లేకపోతే కళ్ళు తెరుచుకుని మీరు చేసి జపం చేయటం అలవాటు అవుతే రేపు అమ్మ మీకు దర్శనం ఇవ్వాలన్నా ఇవ్వలేదు. ఆవిడ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఎప్పుడు జపాన్ని కళ్ళు తెరిచి చేయకండి, అవసరమైనప్పుడు తెరుచుకోండి. నేను చెప్పాను కదా మూర్ఖంగా మళ్ళా అక్కడనే గబుకుని ఏదో బయటికి వెళ్ళాలి, మంచిగా తాగాలి, 2 గంటల సేపు వరుసగా కూర్చొని చేస్తే గొంతుకు ఎండిపోవచ్చు, దాహం వేయవచ్చు. లేస్తాం, కళ్ళు తెరుస్తాం, మంచిగా తాగి వస్తాం, లేదా కాళ్ళు జామ్ అయిపోయి తిమ్మిళ్ళకి వెళ్ళి కలిసి పచారీ చేస్తూ ఉండండి. కానీ పచారీ చేసి కళ్ళు తెరిచి బయటకు వెళ్ళినా మంత్ర జపం ఆగకూడదు. అదే మాత్రం 8 గంటలకు మొదలెట్టామంటే 2 గంటల సేపు అంటే 10 గంటల వరకు నాన్ స్టాప్ గా జరిగిపోయే ఒక అలవాటు అవ్వాలి మీకు. రెండో అలవాటు ఏమవ్వాలి, జపం ఎప్పుడు చేసినా కూడా కళ్ళు మూసుకోండి. ఈ రెండో అలవాట్లు చాలా ఇంపార్టెంట్. ఇంకా అసలైన ఇంపార్టెంట్ అలవాటు ఏంటంటే మెల్లిమెల్లిగా ఒకే ఆసనంలో స్థిరంగా కూర్చొని చేయగలిగే అలవాటు తెచ్చుకోండి. అది ఒకరోజు 2 రోజుల్లో రాదు. కానీ మంత్ర జపం మీరు చేయగా గయాంత్రాయతీతి గాయత్రి, గాయత్రి మంత్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మిమ్మల్ని రక్షిస్తుంది అది. కానీ మీరు ఒక మాల చేసి 24 చేసి మేము గాయత్రి చేసాం, నటించకండి. నేను చెప్పిన రోగరహితమైనటువంటి జీవితం మీకు రావాలి అంటే రోజుకి కనీసం 1 గంట సేపు మీరు జపం చేయాలి. కనీసం అన్నాను, అది గుర్తుంచుకోండి. కనీసం అంటే అంతకంటే ఎక్కువ చేసుకోగలిగితే చేసుకోండి. గురువు గారు ఎంత చేసుకునేవారు చెప్పాను కదా, రోజుకి 8 గంటలు చేసుకునేవారు నాన్ స్టాప్ గా. చేత ఆయన చేసిందే మనం చేస్తున్నాం. ఆయన గురువు గారు కనుక పెద్ద లెవెల్లో చేయగలరు, మనం మన లెవెల్లో చేస్తున్నాం. కానీ 1 గంట కంటే తక్కువ చేసి మీరు మీకు ఈ ఫలితాలన్నీ రావాలి అంటే రావు. అంతేనా మానేయకండి, మాస్టర్ అన్నారు అని ముందు 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు వేసి. కానీ మీరేం చిన్నపిల్లలు కాదు, గురువు గారి నుంచి చాలా పరిచయం ఉంది. ఎప్పటి నుంచి మీకు గురువు గారితో పరిచయం? మీలో ఒకటేనా ఈవిడ 83 అంటుంది, మీకు 82, మీ 60s ఏమోగా, 60s ఆయన. ఇంకా మీకు ఎప్పటి నుంచి పరిచయం అమ్మా? గుడి స్థాపించి మీలాంటి అబద్ధాల కోరులను నేను ఎక్కడా చూడలేదు. పరమ అబద్ధం చెప్తున్నారు, మీకు గురువు గారితో పరిచయం జన్మ జన్మల నుంచి ఉంది. వేషాలు వేస్తారా, 80 నుంచి 83 నుంచి గుడి స్థాపించిన దగ్గర నుంచి ఉంది కనుకే వచ్చారు ఇక్కడికి. లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఆడొస్తున్నాడు, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఆ ధైర్యం మీకు ఉండాలి. అది ఆయనే చెప్పాడు, జన్మ జన్మల సంబంధం ఉంది మీకు నాకు అని. మరి ఏంటిట మీరు 80 అని ఎందుకు చెప్పారు? ఆయన 60 అంటే ఆ అంటాడు. మనది గురువు గారికి జన్మ జన్మల సంబంధం. అప్పుడే మీకు ఆ మృత్యురహిత జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆయన చెప్పగలిగాడు. మనకి ఎందుకు తెలియదు అంటే మనకి ఈ జన్మే తెలుసు, మిగతా తెలియదు. అంటే మీరు తప్పు చెప్పలేదు కానీ అర్థమైందా? చేత జన్మ జన్మల అటువంటి వ్యక్తితో సంబంధం ఉన్నాక మేము 24 చేస్తాం, 108 చేస్తాం. ఏందమ్మా మీరు కనీసం ఎంత చేయాలి? 1 గంట. ఆ గంటలో 1000 అవ్వచ్చు, 1300 అవ్వచ్చు, 5 మాలలు అవ్వచ్చు, అది దాని గురించి వరీ కాకండి. కానీ మాల పెట్టుకోండి, మీకే మెల్లిగా తేడా తెలుస్తుంది, స్పీడ్ ఎలా పెరుగుతుందో. ఒకరోజు 2 రోజుల్లో పెరగదు. కానీ మీ జీవితాల్లో మార్పు కోరేటటువంటి వాళ్ళు ఈ రోజు ఇక్కడికి ఒకసారి విని పోదామని వచ్చిన వాళ్ళైనా, పిల్లలైనా పెద్దలైనా, రోజుకి 1 గంట గాయత్రి మంత్ర జపం చేసి తీరుతాము అనే ఒక సంకల్పం తీసుకోండి. కళ్ళు మూసుకోండి. మేము నిత్యము 1 గంట సేపు నిరంతరము గాయత్రి మంత్ర జపము చేస్తాము. మేము ప్రతిరోజు నిత్యము ఒకే టైంకి గాయత్రి మంత్ర జపము చేస్తాము. మేము నిత్యము గాయత్రి మంత్ర జపము ఒకే టైంకి 1 గంట సేపు చేస్తాము. చేసిన తర్వాతే ఆహారము స్వీకరిస్తాము. చేసిన తర్వాతే ఆహారము స్వీకరిస్తాము. కళ్ళు తెరిచేయండి, ఈ సంకల్పం గుర్తు చేసుకోండి, మీ జీవితాన్ని మార్చివేస్తుంది, మీ అదృష్టాలను మీ ప్రారంభాలను మార్చివేస్తుంది. కానీ మన పురాతన ప్రారంభ కర్మ దాన్ని చేయనివ్వదు, చేయనివ్వదు అలవాటు. ఇందాక నేను చెప్పానే కోతి పట్టం, కోతికి కోతికి కాదు కోటుకు, కోటికి ఉన్నటువంటి ఆ పొట్టం ఎప్పుడైతే పోయిందో అంత పెద్ద ఆయన కూడా వాదించలేకపోయింది. కానీ ఆయన జ్ఞానం అంతా ఇందులో ఉందా? కోటి పొట్టాలు లేదు కదా, ఉంది ఇక్కడ, కానీ అలవాటు. అలాగే మీకు అర్థమైంది గాయత్రి మంత్రం చాలా మంచిదని, కానీ అలవాటు చేయదు. ప్లస్ ఇంకా గొప్పగా ఏం చెప్తాను, నేనేం చేస్తానని నాకు కోటి పొట్టం పోయింది అంతే చేయటం లేదు. అందుక అది మా బ్రేక్ తీసుకోండి, వేషాలు వేయకండి ఇంకా మీరు, లేకపోతే దొరికిన అదృష్టం పోతుంది. నేను చేయగలిగేది ఏం లేదు. ఇది మీకు ఇంత స్పష్టంగా ఎవరు చెప్పారు? చాలా మంది మొహమాట పడతారు చెప్పడానికి, నాకేం మొహమాటం లేదు, మీకు మంచి జరుగుతుంది అన్నదానికి. కొంచెం గట్టిగా చెప్పకపోతే మీ బుర్రకెక్కదు, వచ్చిన పెద్ద గొడవ అది. చేసుకోండి, వీలైనంత చేసుకోండి, వీలు కాకపోతే మానేయండి, అసలు మానేస్తారు మీరు. ఇంకేతంటే అలవాటు పడిపోయారు దానికి. అంతే, ఎవడో ఒకడు కరపట్టు మీద చెప్పాలి, మీరు ప్రారంభ కర్మకి లొంగిపోయి బాధపడే కర్మ ఉన్నది మీకు, అందువల్ల ఈ మంచి పని మీరు చేయటం లేదు. ఆ కర్మ పోవాలి అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒళ్ళు వంచుకుని ఒక గంట సేపు గాయత్రి మంత్ర జపం చేసి తీరాల్సిందే. ఇప్పుడు వేడు అంటుకుంటుందిగా, అప్పటికే అంటుకోలేదనుకోండి వదలకం, వదలం. మన పీఠం వాళ్ళని అడుగుతాను నేను, ప్రతి 5వ రోజు 6వ రోజు వచ్చి అడగండి. రోగ నివారణ జరుగుతుంది, ముసల్తనం పోతుంది. అర్థమైందా? అది అర్థం చేసుకోండి. అది ఇది మీరు ఆచరించలేకపోతే ఈ లెక్చర్ అంతా వేస్తే. కానీ మరి లెక్చర్ ఎందుకు చెప్తున్నాను, మీలో చాలా మంది ఆచరించి 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 ఉన్నారు ఇది ఒకటి జన్మల్లో. ఈ జన్మలో నేటి విద్యా విధానము తప్పు దోవన ఉండటం వల్ల ఈ మాటలు అక్కడ చెప్పబడటం లేదు. లేకపోతే అది మీకు 5వ క్లాస్ నుంచే ఈ విద్య నేర్పించేసి ఉండి ఉంటే అసలు మీరు ఎలా ఉండేవారో మీ జీవితం మీరు ఊహించలేరు. మరి ఏం చేస్తాం, ఈ పనికిరాని చదువులు వచ్చి పడ్డాయి, వచ్చి పడితే పడ్డాయి. ఇప్పుడు నేను పనికి వచ్చే చదువు చెప్తున్నాను కదా, ఎవరి ఆశీర్వాదాలతో. మరి మనం చేసుకోవచ్చు కదా, స్కూల్లో పాఠం చెప్పకపోతే ట్యూషన్స్ పెట్టుకోవటంలే. అంత కాదండి, మేము స్కూల్లో చేరాం కనుక మేము ట్యూషన్స్ పెట్టించుకోమంటున్నావా? స్కూల్లో చేరిన మళ్ళీ ట్యూషన్స్ చదువుతున్నారు. అంతే, ఇది ట్యూషన్ అనుకోండి మీరు. ట్యూషన్ మాస్టర్ చెప్పింది ఎక్కువ వింటాం, కాలేజీలో మాస్టర్ చెప్పింది విను, అంటే నేను చెప్పింది మీరు ఎక్కువ వినండి. కాస్త టెక్నిక్స్ నేర్చుకోండి. మన ఆసనాలు అవి వేస్తున్నప్పుడు కూడా తను చెప్పే ఉంటుంది, కానీ థియరీ క్లాసులో ఆ థియరీ గురించి చెప్పాలి కనుక నేను చెప్పినటువంటి పాయింట్స్ మళ్ళీ మీ చేత ఇప్పుడు రిపీట్ చేస్తాను. మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాను అంటే, కనీసము 10 నిమిషాల పాటు శవాసనం వేశాకే ఆసనాలు ఆపాలి. చెప్పండి, లేకపోతే ఆసనాలు ఎఫెక్ట్ రావు. అందుకు రావటం లేదు ఆసనాలు ఎఫెక్ట్ చేస్తారు చాలా మంది, పాపం చాలా సిన్సియర్ గా చేస్తారు. కానీ అదే గట్టిపడదు, సిమెంట్ వేసాం అడుగు పెట్టించాం డిసిప్లిన్. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు మళ్ళీ ఆ స్థితికి వచ్చేసావు, ఎంత ఆసనాలు ఏంటి మళ్ళీ రెండు ఇంకమ్మా గట్టిగా చెప్పండి. ఎవరు ఏదో అడుగుతున్నారు, అడగండి అమ్మా, మీరు ప్రశ్న అడగండి. అంతే, శవాసనం వేసిన తర్వాత లేచిపోండి. అంటే పొద్దున ఒకసారి ఆసనం వేశాక 24 సార్లు ఒకసారి వేయాలి ఆసనాలు. నేర్చుకునేటప్పుడు ప్రతి 2 గంటలకి నేర్చుకోవచ్చు, అది వేరే విషయం, కామన్ సెన్స్ అది. కానీ మీరు వేయటం మొదలెట్టి ఇంటికి వెళ్ళిపోయాక 24 అవర్స్లో ఒకసారి వేయాలి. ఆ శవాసనం వేసిన తర్వాత ఇంకో ఆసనం వేయకూడదు, లేచిపోవాలి. అంతే లాస్ట్ అన్నది, చివరి 10 నిమిషాలు ఆఖరి ఆసనం శవాసనం అవ్వాలి. ప్రాణాయామం కూడా అయిపోయాక అంతే శవాసనాన్ని ఆపుతాం. ప్రాణాయామం చేసుకున్న తర్వాత శవాసనంలోకి వెళ్ళిపోతారు. క్లియర్ అయిందా? మీకు అనుమానం తీరకపోతే అడగండి అండి. ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే, నాకు మీ ఫేస్ మీద లైట్ కరెక్ట్గా పట్టలే, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే కానీ నాకు అర్థం కాదు మీకు అర్థమైందో లేదు. శవాసనమా అది?
పడుకోండి అమ్మా, అంతకంటే కావాల్సింది ఏమో. నీకు శవాసనం వేసుకుని నిద్ర వచ్చేసి బాగా వచ్చి నేను నిద్ర నాలెడ్జ్ నీకు ఎందుకు ఆ నాలెడ్జ్ ఉంది అంటే శర్మాచార్య శిష్యులు కనుక. మీరు మామూలు వ్యక్తుల్లాగా ఆసన ప్రాణాయామాన్ని చెప్పకూడదు, ఈ లెవెల్లో చెప్పాలి మీరు నేర్చుకునేవాడికి. వాడికి చెప్పకపోయినా ఆ ఫలితాలు వస్తాయి. అన్నం తింటే నీకు విటమిన్స్ వస్తాయి, కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి, ప్రోటీన్ వెళ్తాయి. నువ్వు లెక్చర్ ఇవ్వకపోయినా ఆహారం తింటే వెళ్తుంది. తెలిస్తే ఏది కావాలో అది తింటాడు, అన్ని తిండు, ఆ తేడా వస్తుంది. ఓకేనా? అంతేత ఆసనాల పేర్ల గురించి ఆలోచించండి మీరు ఎప్పుడు కూడా. ఆ పేర్లోనే ఋషులు ఇప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ నియమాలు అని అర్థమైపోయింది కదా. పేర్లోనే అన్ని ఉన్నాయి అక్కడ నియమాలన్నీ. అంచేత ఆసనాలలో మీలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో తెలుస్తుంది. ఆ మార్పులు వస్తున్నాయో లేదో చూసుకోండి. చాలా జాగ్రత్తగా 10 ఆసనాలు ఎన్నుకోబడ్డాయి. ఈ 10 ఆసనాలు ఒక విధంగా తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎలాగవుతాయి ఆ 10 నెలలలో మొత్తము ఈ రాబోయే అక్కడే అక్కడే ఇక్కడ వరకు తీసుకురాకండి, అక్కడ పెట్టేసేయండి అది, లేకపోతే గురువు గారి దగ్గర పెట్టేస్తే లైన్ లో కూర్చోండి, లేట్ చేయకండి, కబుర్లు చెప్పకండి. క్లాసుల తర్వాత మీరు గురువు గారు రాసిన పుస్తకాలు చదువుకున్నా అవి చదువుకున్నా ఎవరికి ఏ బాధ ఉంటే ఏ ఆసనం వేయించాలో కూడా మీకు అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు ఎన్నుకోబడ్డటువంటి 10 ఆసనాలు, పడుకుని చేసేవి 4, కూర్చుని చేసేవి 3, నుంచుని చేసేవి 3, ఇవి దశావతారాలతో మీకు లింక్ పెడుతుంది. ఈ దశావతారాలు మన శరీరంలో ఉన్నటువంటి యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం, తదాత్మానం సృజామ్యం. నీ అంతటి నువ్వే సృష్టించుకుంటున్నావు ఆ దేవతాశక్తుల్ని ఈ ఆసనాలతో. 10 అవతారాలు 10 రకాలైనటువంటి మన సమాజంలో ఉండేటటువంటి కుళ్ళును తీసివేయటానికి వచ్చాయి. అలాగే ఈ 10 అవతారాలు కూడా ఈ అవతార శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వచ్చి మీరు సవ్యమైనటువంటి మార్గంలో జీవించటానికి కావలసినటువంటి శక్తి ఇస్తుంది. ఇది ఆసనాల గురించి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. అంతేత ఆసనాలలో చెప్పినటువంటి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు మీరు నోట్ చేసుకోండి, నేను చెప్తాను. కానీ దీని తర్వాత మీరు విన్నది జాగ్రత్తగా గుర్తుంచుకుంటోంది కదా, తర్వాత నోట్స్ లాగా రాసి నాకు చూపించాలి మీరు. ఇవాళ సాయంత్రం 8 గంటలకి చూస్తాను నేను ఎవరు నోట్స్ బాగా రాశారో వాళ్ళని తీసుకుని నేను ఇంకా సమాజం మీద పడతా, ఇంకా మీరు నేర్పాలి అందరికీ, అంతే కదా. నోట్స్ ఎందుకు రాయమంటున్నాను అంటే ఒకసారి నేను చూస్తే అందులో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కరెక్ట్ చేసేస్తాను, ఇంకా మీరు దాన్ని చదువుకుంటూ చెప్తూ ఉంటారు. అంతేత మొదటి ఆసనాలలో రూల్ ఏం చెప్పాను, శవాసనము చివరిసారి ఆసన ప్రాణాయామాలు అయిపోయాక 10 నిమిషాల పాటు వేయాలి, అది మొదటి నియమం రాసుకోండి. ఆసన ప్రాణాయామములు పూర్తి అయ్యాక 10 నిమిషాల పాటు శవాసనము వేయాలి. ఇవన్నీ కూడా ఆచరణలో మార్పు. తమాషా ఈ యోగ విద్యలో ఏంటి అంటే అన్ని నువ్వు చేయవలసిందే తప్ప అందులో కబుర్లు ఏం లేవు. అది అర్థమవుతుంది కదా. అంటే దీన్ని మీరు ఆచరించలేదనుకోండి ఏం లాభం లే. 2వ పాయింట్ ఏం చెప్పాను, ఆసనాలు మన సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రభావితం చేస్తాయి. ఆసనాలు మన సబ్ కాన్షియస్ మైండ్, తెలుగులో అచేతన మనస్సు. ఆసనాలు మన అచేతన మనస్సు సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రభావితము చేస్తాయి. ఈ 2 పాయింట్స్ అర్థమయ్యాయి కదా. మొదటి పాయింట్ ఏంటి చెప్తా, శవాసనము కనీసం ఇంకా ఎక్కువ వేస్తే ఓకే. ఇందాక బాబు చెప్పారు కదా నిద్ర వస్తే పడుకో, ఆ నిద్ర పోయి లేచాక అసలు ఇంకా మీకు నిద్ర అవసరం ఉండదేమో 24 అవర్స్. 2వ పాయింట్ ఏం చెప్పాను, సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు ఇందాక మన మోతీలాల్ నెహ్రూ ఇది చెప్పాను కదా, ఇది సబ్ కాన్షియస్ మైండ్. ఆఖరికి అతనికి ఉన్నటువంటి విద్యకి కోటు యొక్క బొత్తానికి లింక్ లేదు, కానీ అతని సబ్ కాన్షియస్ మైండ్ లింక్ పెట్టుకుంది. ఇంకా అది పోదు, అది ఆసనాలు వేస్తే అది లింక్ పోతుంది. మనకుండేటటువంటి డయాబెటీస్, బీపీ ఇవంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో ఇరుక్కుపోయినటువంటి సంస్కారాలు, థాట్స్. అది ఏమిటి ఎలాగా అన్నది గురువు గారి వాంగ్మయంలో ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది, సూపర్ కాన్షియస్, కాన్షియస్ అండ్ కాన్షియస్ మైండ్. చేతన, సూపర్ చేతన, అచేతన అని ఒక వాంగ్మయం ఉంది. నెంబర్ నాకు గుర్తులేదు, మొత్తం ఇంత పెద్ద వాల్యూమ్ అందులో ఉన్న ఇదంతా. ఇప్పుడు నేను చెప్తుందంతా కూడా అందులోంచి చెప్పేదే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందులో ఉంది డీటెయిల్స్ అంతా. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రభావితం చేస్తుంది. ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది ఆ ఆసన పేరులోనే ఉంది. కొంచెం మీరు ఆలోచించి డిస్కస్ చేసుకోగలిగితే అందులో రాసిన దానికంటే మీరే ఎక్కువ చెప్పగలరు. ఎందుకంటే ఆ పేరు పట్టుకుంటే మీలోనే రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. అంతేత ఆసనాలు వేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిందంటే సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది. నాకు చదువుకోవాలని ఉంది, చదువుకోలేకపోతున్నాను, ఆ రోగం పోతుంది. ఈ ఆసనాలు వేస్తే చెయ్యాలనుంది, చేయలేకపోతున్నాను. ధ్యానం చేసుకోవాలనుంది, చేసుకోలేకపోతున్నాను. ఇది మంచిది అని తెలుసు, చేయలేకపోతున్నాను. ఆసనాలు వేసేవాళ్ళు ఆ మాట అనరు. వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతారు. మిల్లిమిల్లి ఇది ఒక రోజులో రావమ్మా మార్పులు. కాన్షియస్ మైండ్ ప్రభావితం అవ్వాలి కదా. మీరు సిన్సియర్ గా చేస్తే మాత్రం 3 నెలలు చాలు, 90 రోజులు చాలని చెప్తారు. సిన్సియర్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన ఆ భావంతో, ఆ పటుత్వంతో ఈ ఆసనాలు అలా చెయ్యాలి, ఆ మానసిక స్థితిలో చేయాలి. మీరేం తొందరపడకండి. మీరు ఎంత మిల్లిగా వేసినా 20-25 నిమిషాల్లో అయిపోతాయి ఆ 9 పదాసనాలు. నేర్చుకునేటప్పుడు టైం పట్టవచ్చు, అది వేరే విషయం. నేర్చుకున్నాక అదంతా మనసులో అనుకోవటమే, ఆ భావాలంతా కూడా. అర్థమైంది కదా? అంటే జపానికి చేసినటువంటి నియమాలు చెప్పాను నేను. ఎవరైనా ఒకళ్ళు జపాన్ నియమాలను లేచి నుంచి చెప్తారా? అశ్వాన నువ్వే లేస్తున్నావు, ఇంకోళ్ళు లేవండి. ఎవరు చెప్తారు? రాజుగారు వినరు వాళ్ళు, మనం లేపాల్సిందే. చేపట్టుకు లేపండి ఎవరినో ఒకళ్ళు, ఎవరో ఒకళ్ళు. వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ కాదు. రాసుకున్నావు కదా, చెప్పు. నువ్వెందుకు చెప్పలేవు, నువ్వు బాగా చెప్పగలవు, చెప్పు. మీరు తెలిసి లేపారు తన్ని, కానీ మంచిదేనండి, తనకే అవసరమే అది. అది జపం. ఆ లక్ష్యం వస్తూ ఉంటే మనం కరెక్ట్ లైన్ లో ఉన్నట్టే. చివరికి ఎప్పుడో అప్పుడు ఏ స్థితి వచ్చేయాలి అంటే మీరు కూర్చున్నారు ఇలాగా, ఓం భగవత చూచుడు భగవద్వీ జీవన ప్రజలని మొదలెట్టారు, గంట అయ్యాక ఆగుతుంది. గురువు గారు చేశానని చెప్తారు. ఆయన అలారం పెట్టుకునేవాడట, జపం మొదలెట్టేవారు. ఇంకా అలారం మోగాక కళ్ళు తెరవటం ఈయనకి తెలిసేది కాదు. ఈ మధ్య ఇంత టైం అయిపోయిందని, ఇప్పుడు మనం నిద్ర పోతే లేచాక మధ్యలో ఎంత టైం అయిందో తెలియలేదు. జపం అలా అవ్వాలి, ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. ఇప్పుడు ఆసనాలు, ప్రాణాయామాలు, జపం అర్థమైంది కదా. ఇంకొక నియమం మీకు అర్థమవుతే రోగాలు పోతాయి, గ్యారంటీగా రోగాలు పోతాయి. అదేంటి అంటే ఆహార నియమాలు. ఫుడ్ హ్యాబిట్స్ మారకుండా మనసు మారదు. అన్నమే మనస్సుగా మారుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి, యోగాలు చెప్తున్నాయి. అంచేత మంచి ఆరోగ్యం రావాలి అంటే మీరు గోసంస్కారిత ఆహారం తీసుకోవాలి. మీలో గోసంస్కారిత ఆహారము అనే మాట ఎంతమంది విన్నారు? పూర్తిగా ఎత్తండి, పూర్తిగా ఎత్తండి. పూర్తిగా ఎత్తండి అంటే ఇంకే ఎత్తుతారు. పూర్తిగా ఎత్తండి, నేను నాకు తెలుసు, అందుకు నేను ఎత్తాను. గోసంస్కారిత ఆహారం నీకు తెలీదమ్మా, మరి చెయ్యింది కదా, పరిగెత్తిస్తా చెప్పండి. గోసంస్కారిత ఆహారం మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఆవు ఒకటి కొనాలి, గోసంస్కారిత ఆహారం అంటే ఆవు కొనుక్కోవాలి కదా. అందులో కాస్త పుష్టిగా ఉన్న ఆవు కొనుక్కోవాలి. లేకపోతే దానికే కాస్త నీరసంగా ఉంటే దాని తర్వాత దానికి మనం ఏం చేయాలి? పోషణ చేయాలి. మరి అది ఎలా చేయాలో నాకు తెలియదు, అవంతా నేర్చుకోండి మీరు. దానికి మీరేం చేయాలి అంటే గురువు గారు చేసినట్టే చేయాలి అంటే బార్లీ గింజలు తినిపించాలి. తినిపించాక అది పేడ వేస్తూ ఉంటే దాని వెనకాతలే తిరగాలి మీరు. దాని వెనకాతలే తిరిగిన తర్వాత ఆ పేడను పట్టుకుని
దాన్ని ఒక జల్లెల్లో పెట్టుకుని కడగాలి. కడిగిన తర్వాత ఆ బార్లే గింజల్ని ఎండిపెట్టుకోవాలి. ఇదంతా మన వల్ల ఏది కాదు గ్యారంటీగా. ముందు ఆవును కొనాలి, ఆవును కొన్నాక మనం ఉన్న ఊళ్ళల్లో దాన్ని పోషించగలగాలి. ఏ అడవిలోనూ ఎక్కడో ఉంటే పోషించగలం, కానీ కానీ మీరు మాత్రం గో సంస్కారిత ఆహారమే తినాలి. అది కండిషన్. ఎలా ఎలా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? గో సంస్కారిత ఆహారం అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆవుకి సూర్యుడికి ఉన్నటువంటి సంబంధం మీకు తెలియాలి. గో అనేటటువంటి మాటకు సూర్యకిరణాలు అని కూడా అర్థం ఉంది. గో సంస్కారిత ఆహారం అంటే అర్థం ఏంటి? సూర్యకిరణాల ద్వారా సంస్కరింపబడినటువంటి ఆహారం. సూర్యకిరణాల ద్వారా సంస్కరింపబడినటువంటి ఆహారాన్ని కాయగూరలు, పళ్ళు, ఫలాలు అంటాము. అంతే కదా, అందులో డౌట్ ఏమైనా ఉందా? అవి సూర్యకిరణాల ద్వారా వచ్చిందే కదా. అంచేత ఆ విత్తనాలలో ఉన్నటువంటి సంస్కారాలను సూర్యకిరణాలు సంస్కరించి దాన్ని పోషించి పెద్దవి చేస్తున్నాయి. అప్పుడే కదా, సూర్యుడు లేకపోతే మీ కాయగూరలు, పళ్ళు అవి ఉండవు. అంచేత మీరు గో సంస్కారిత ఆహారమే తీసుకోవాలి అంటే అర్థం ఏంటన్నమాట, ఆవు ఒక్కర్లేదు మీకు, ఆవు వెనక బార్లీ పెట్టక్కర్లేదు, దాని వెనకాతల మీరు ఏడ్చి పట్టుకోవటానికి ఏడ పట్టుకోవటానికి తిరగక్కర్లేదు. మీరు ఏం చేయాలి? పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు చాలా ఎక్కువ తినాలి. పచ్చిగా బాగా, కానీ ఇప్పుడు కాయగూరలు అవి పండిస్తున్నప్పుడు ఏంటంటారు, వాటిని ఆ ఎరువులు అవి వేస్తున్నారు. అంచేత ఆల్ ఈజీలీ డిజాల్వబుల్ ఇన్ వాటర్. ఎందుకంటే నీళ్ళల్లో అవి కరక్కపోతే అది ఎరువుగా పనిచేయవు. అంచేత ఒక 10 నిమిషాల పాటు మీరు కొన్న కాయగూరల్ని నీళ్ళల్లో పెట్టేసి కొంచెం దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేశారనుకోండి, ఆ పెస్టిసైడ్స్ వాటి ఎఫెక్ట్ పోతాయి. దాని గురించి మీరేం వాడచ్చు, కానీ చెయ్యాలి. మీరు బజార్ నుంచి కాయగూరలు తేగానే మాకు ఓపిక ఎక్కడుందండి, మేము వాటిని కడుక్కోకుండా అలాగే తినేస్తామంటే లాభాలు వదలు నష్టాలు ఎక్కువ అవుతాయి. కడగాలి, కానీ గంటలు గంటలు చాదస్థంగా కడగక్కర్లే. ఓ బకెట్లో నీళ్లు పెట్టుకుని దాంట్లో 2-3 చిటికెలు ఉప్పు వేసుకుని కొంచెం గోరువెచ్చని నీళ్ళు అవుతే మంచిది. మామూలు నీళ్ళలోనే వేసుకోవచ్చు. ఫ్రిజ్ నీళ్లు పోయకండి, చల్లగా ఉంటే నీళ్లు బాగుంటాయి, ఎక్కువగలనది. ఓకే, అందులో మీరు తెచ్చిన పళ్ళు, ఫలాలు, కాయగూరలు అన్నీ కూడా వేసేసుకోండి. ఒక 10 నిమిషాలు అయ్యాక దురిపేసి మంచినీళ్ళతో కడిగేసి పెట్టేసుకోండి. ఇది గో సంస్కారిత ఆహారం. మీకు ఇది మాత్రమే తినగలిగితే ఓ 10-15 రోజులు అసలు మీ బాధలన్నీ పోతాయి. అన్ని రకాల ఒళ్ళు నొప్పులు, సయాటికా పెయిన్స్ అన్నీ పోతాయి. కానీ 10 రోజులు మీరు ఏం చేయాలి? ఇంకో ఆహారం ముట్టుకోకూడదు. గో సంస్కారిత ఆహారమే తినాలి. ఆకుకూరలే తినాలి, పళ్ళే తినాలి. పళ్ళు ఎంతైనా తినచ్చు, ఆకుకూరలు ఎంతైనా తినచ్చు. మీరు రైస్ కానీ గోధుమలు కానీ ఏమీ ముట్టుకోకండి. మీరు 10 రోజులు చేసి చూడండి, తగ్గకపోతే ఆలోచిద్దాం. పళ్ళు తినటం కష్టమేం కాదు. నిమ్మకాయ కూడా ఒక పండే అని గుర్తుంచుకోండి, టొమాటో కూడా ఒక పండే అని గుర్తుంచుకోండి, జాంపండు కూడా పండే అని గుర్తుంచుకోండి. అంతే తప్ప మీరు ఏదో ఖరీదైనవి తినాలి అని ఏం కాదు. ఇది మీరు ఎలా తింటారో ఊహించుకుని ఒక 10 రోజులు చేసేస్తే అన్ని నొప్పులు పోతాయి. ఆ తర్వాత మీరు ఈ ఆకుకూరలు అవి ఎక్కువ తినండి, రైస్ గోధుమలు తక్కువ తినండి. ఎంత ఎక్కువ ఎంత తక్కువ అన్నది సింపుల్ కామన్ సెన్స్. కానీ రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం స్ట్రిక్ట్ కండిషన్ ఏంటి అంటే, రైస్ రోజుకి 100 గ్రామ్స్ దాటి ఉండకూడదు, పులకాలు 2 పులకాలు. మిగతాదంతా కడుపు నిండా తినండి. మీరు పళ్ళు తినచ్చు, కాయగూరలు తినచ్చు, మీ ఇష్టం. అందులో నిమ్మకాయ పిండుకోవచ్చు. డయాబెటీస్ అది ఉన్నవాళ్ళు కూడా తేనె పిండుకోవచ్చు, తేనె తినచ్చు. తేనె వల్ల డయాబెటీస్ కరగదు. కానీ తేనెతో పాటు మీరు కార్బోహైడ్రేట్స్ అంటే మన బియ్యము తిని దాంతోపాటు ఇంకోటి ఏదో అంతా తినేస్తే మనం చెప్పలేం. కానీ బియ్యము, గోధుమలు ముట్టుకోకుండా ఉంటే డయాబెటీస్ కరగదు. మీరు ఎన్ని పళ్ళు తిన్నా డైరెక్ట్గా పళ్ళ రసాలు లీటర్ లీటర్ తాగేయండి. ఈ గోధుమలు, బియ్యము టచ్ కాకపోతే డయాబెటీస్ కరగదు. కరగదు అసలు. డయాబెటీస్ పెరగటానికి కారణం అన్నమును, గోధుమలే. అర్థమైంది కదా ఆహార నియమాలు మీకు. అంటే ఆహార నియమాలలో మెయిన్ ఏంటి అంటే గో సంస్కారిత ఆహారము. కొంచెం బాధలు ఉన్నవాళ్ళు, ఈ డయాబెటీస్, బీపీ, హార్ట్ ట్రబుల్, క్యాన్సర్ ఇలాంటి ఉన్నవాళ్ళు ఒక 10 రోజుల పాటు మాత్రం ప్యూర్ గో సంస్కారిత ఆహారం తినండి. యాజ్ ఎ రూల్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మిగతా వాడకండి 10 రోజులు, చూడండి ఏమవుతుందో. ఎన్నిసార్లైనా తినచ్చు మీరు, అంతేత మీకు ఆకలిగా ఉంది అనేటటువంటిది ఏం లేదు. కొంతమంది ఏమంటారు అంటే పచ్చి కూరలు అవి మేము తినలేం మాస్టారు, వాళ్ళకి ఎగ్జంప్షన్ ఏంటి అంటే ఉడకబెట్టుకు తినండి కానీ ఉడికి వార్చేయకండి. వార్చేశారు అనుకోండి అంత పోతున్నారంటే మనం ఇప్పుడు ప్రెషర్ కుక్కర్స్ లేని ఇల్లు ఉండదు. ఆకుకూరలు డైరెక్ట్ గా అందులో పెట్టేశారు అనుకోండి అసలు నీళ్లు కూడా గడపక్కర్లే, అందులో ఊరిన నీళ్ళని పారబోయకండి. ఉడకబెట్టిన ఆహారం మీరు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, కొంచెం రుచిగా కావటానికి ఉప్పు కారం అది కూడా వేసుకోవచ్చు. అలాని మసాలాలు అవి చేయకండి. బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు రోజుకి 3 వెల్లుల్లి రెమ్మలు, రెమ్మలు అంటారా ఏమంటారు అండి, రేకలు అంటే వెల్లుల్లిలో చాలా రేకలు ఉంటాయి కదా, అందులో 3 దాని మీద పై పొట్టు తీసేయాలి. అది అరగదు, అది అది మెత్తగా ఉన్నదే తప్ప పైది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళనివ్వకండి. వెళ్తే ఏమవుతుంది, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, అంతకంటే ఏమవ్వదు, అరగదు కనుక ఆ పొట్టు. 3 మందులాగే తినండి, మసాలాలు అవి వాడకండి 10 రోజులు. చూడండి మీకు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. 10 రోజులు మీరు అందులో మిమ్మల్ని ఏంటి కమ్మగా పళ్ళు తినమంటున్నాను నేను, మిమ్మల్ని భోజనం అది ఏం మానేయమంటలే నేను. ఓకే, ఆహార నియమాలు మీరు పాటించుకున్నాక బాధ తగ్గిపోయాక ఇంకా ఆహారాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోండి. కానీ కండిషన్ ఎప్పుడు ఏంటి అంటే 80% కాయగూరలు, 20% అన్నము. అంటే మీరు అన్నం ఎంత తింటారో దానికి 4 రెట్లు కాయగూరలు తినాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కాయగూర ఇంత పెట్టుకుని అన్నం ఇంత తింటాం, ఇప్పుడు కాయగూర ఎంత పెట్టుకుని అన్నం ఇంత. అది సీరియస్ గా చేసి చూడండి, అసలు రోగాలన్నీ పోతాయి. అది ఎందుకో తమాష, అది ఎందుకు మనుషులు చేయలేకుండా ఉన్నారో నాకు ఆశ్చర్యం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాస్త బాగా సీరియస్ గా ఉన్నవాళ్ళు డాక్టర్ సూపర్విజన్ లో చేసుకుని అంటే డాక్టర్ చూపించుకుంటూ ఉండండి. మీరు ముందుగా ఏం చేయకూడదు ఎప్పుడు. కానీ డయాబెటీస్ వాళ్ళకి ఫాస్టింగ్ చేయమంటే కష్టం కానీ తినమంటే కష్టమే ఉంది. అన్నం మానేస్తే మీకు తల తిరిగి పడతారు కానీ తింటే ఏం తల తిరిగి పడం. ఫ్రూట్స్ లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు 5 ఫ్రూట్స్ తినకూడదు, మిగతా అన్ని ఫ్రూట్స్ మీరు ఎంతైనా తినచ్చు. మ్యాంగోస్ ఒకటి తినకూడదు, మొదట్లో కంట్రోల్ అయిపోయాక తినచ్చు. సపోటాలు ఒకటి తినకూడదు, అరటిపండు, పనస, ఈ 4 5 కాదు ఈ 4 తినకూడదు. పనస, పనస అంటే కూర తినొచ్చు, పండు తినకూడదు, కొంచెం దాంట్లో తీపి ఎక్కువ. పనస తనలు తినకూడదు, కానీ డయాబెటీస్ దీంతో కంట్రోల్ అయిపోతుంది మీకు. నాకు నేను చెప్పాను కదా 75 యూనిట్స్ ఇన్సులిన్, 4 డయానీలు వేసుకునేవాడిని. మొదటి రోజు నుంచే వాళ్ళు మాత్రలు తీశారు, ఇంజక్షన్ తీశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంట్రోల్లో ఉంది. ఎప్పుడైనా కాస్త ఇలా బయటకు వచ్చాక అంటాను మళ్ళా 2 రోజులు ఫ్రూట్ తినేస్తా. అంత సింపుల్ ఆహార నియమాలు. ఇంకా ఆహార నియమాలు కూడా అర్థమైపోయి కదా, చేత 4 నియమాలు చెప్పాను నేను మీకు. ఇది భవిష్యత్ జీవిత విధానం యొక్క ఫౌండేషన్. మొట్టమొదటిది గంటసేపు గాయత్రి మంత్ర జపము. వదలొద్దది ఇంకా, అది మంచిది అని తెలిసాక ఏదీ లేకపోతే నన్ను ఒకళ్ళు అడిగారు ఏం చేస్తాను మాస్టారు నాకు టైమే లేదని. ఎందుకు టైం లేదు వాడికి అంటే ప్రతి టీవీ సీరియల్ చూడాలట, రిటైర్డ్ మ్యాన్ చూడాల్సిందేనండి తప్పదన్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చి మరి మా ఆయన ఇలా అంటున్నాడండి మేము ఎంత చెప్పినా వింటలేదు ఏం చేయాలి అని. అప్పుడు ఆయనకు ఒక సలహా ఇచ్చా, అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ ఉండు, అడ్వర్టైజ్మెంట్ పోయాక సీరియల్ చూడు, ఇది బాగుంది మాస్టారు అన్నాడు. అంచేత వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. మీరు చెయ్యాలి అనుకోవాలి తప్ప ఎలాంటి పరిస్థితుల్లో అయినా చేయొచ్చు. ఇది బాగుంది మాస్టారు మేము అలాగే చేస్తాం, మీరు జన్మ జన్మల నుంచి గురువు గారితో ఉన్నవాళ్ళు, మీరు టీవీలు చూస్తే జపాలు అవి చేయకండి. నేను చెప్తే ఉదాహరణకి ఇచ్చేట్టు మీ దగ్గరికి అలాంటి వాళ్ళు రావచ్చుగా, మరి వాళ్ళకేం చెప్తారు మీరు. అందుకు చెప్తున్నా ఇది, మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి లేకపోతే పరిగెట్టిస్తాను మిమ్మల్ని. గంటసేపు గాయత్రి మంత్ర జపం, ఆసన ప్రాణాయామాలు, ఆహార నియమాలు 3 అయ్యాయి కదా, 4 ఉన్నాయి స్తంభాలు. 4వ స్తంభం చాలా కష్టపడాలి మీరు, అది మరి మీరు కష్టపడరో కష్టపడలేరో చూడండి. రోజుకి 2-4 లీటర్ల నీళ్లు తాగాలి, చేయగలరా? ఇది కష్టం కాదు, ఓకే? చేసుకోండి. రోజుకి 2.5 లీటర్ల నీళ్లు తాగాలి. బెస్ట్ ఏంటి అంటే నిద్ర లేవగానే 1 లీటర్ నీళ్లు తాగేయటం, పక్కనే పెట్టుకోండి. ఇంకా కరెక్ట్ పర్సెంట్ మీరు ఫాలో అవ్వదలుచుకుంటే, కాస్త తోమే ఓపిక ఉంటే రాగి పాత్ర, తోమే ఓపిక లేకపోతే రాగి పాత్ర పెట్టుకుంటే చికాకులు వస్తాయి. అంతేత సాయంత్రం పూట బాగా తోమేసి రాగి పాత్ర, అదో రకమైన ఎరుపు రంగుతో మెరుస్తుంది కదా, అందులో 1 లీటర్ నీళ్లు పోసేసుకుని నిద్ర లేవగానే అది తాగేయండి. ఇంకా అద్భుతం, దాన్ని ఉషపానం అంటారు, దాన్ని చాలా మంచిది అది. ఇవి 4 ఆధ్యాత్మిక రోగరహిత ముసల్తనం లేనటువంటి మృత్యువు లేనటువంటి జీవితానికి 4 ఆధార స్తంభాలు, అర్థమే కదా? ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వదలకండి. రోజు 2-4 లీటర్ల నీళ్లు తాగటం, మొదటి లీటర్ నిద్ర లేవగానే తాగేయటం. తర్వాత మీరు ఇంకో తమాషా, జపాన్ యూనివర్సిటీ నాకు గుర్తు రావటం లేదు, మొన్ననే ఒక 10-15 రోజుల కిందట నేను రీసెర్చ్ పేపర్ చదివాను, ఇలా మంచి నీళ్ళు తాగిన వాళ్ళకి 2-3 సంవత్సరాల్లో వెయిట్ 5-6 కేజీలు తగ్గిపోతుంది, అది పెర్మనెంట్ గా తగ్గిపోతుంది. 2-3 సంవత్సరాల్లో అంటే మరి నీకు తెలియదు అది తగ్గినట్టు, కానీ తగ్గిపోతుంది. అది తగ్గిపోయిన వెయిట్ మళ్ళా రాదు. ఒబెసిటీ క్లినిక్స్ కి దానికి వెళ్ళక్కర్లే, కానీ టైం పడుతుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ నియమ ప్రకారం మీరు తాగుతూ ఉంటే ఒబెసిటీ ఒకటి తగ్గిపోతుంది. టాక్సిన్స్ ఇన్ ది బ్లడ్, రకరకాలైనటువంటి టాక్సిన్స్ తగ్గిపోతాయి, విష పదార్థాలు. ఇంకా ఇవంతా కూడా ఈ నియమాలు జాగ్రత్తగా పాటించండి, సరేనా? ఇంతవరకు మనం ఆధారానికి వెళ్ళాం, ఇంకా టైం ఉంది కదా. ఎట్లా ఎక్కువ ఉంటుందో దాంట్లో తక్కువ ఉంటుంది. తులసిలో 112 రకాలు ఉన్నాయి, 5-6 మనకే తెలుసు, కృష్ణ తులసి, విష్ణు తులసి, అన్ని ఒకే రిజల్ట్ ఇస్తాయమ్మా. ఫైనల్ డీటెయిల్స్ వెళ్తే అది వేరే విషయం, దాని గురించి వరీ కావద్దు. ఏ రకమైన పర్వాలేదు. దాని తర్వాత కరక్కాయ, కరక్కాయ తెలుసు కదా, దొగ్గుకి చాలా మంచిది. బిల్వ, బిల్వ అంటే నాకు గుర్తొచ్చింది, ఈ కాలంలో అందరికీ చాలా ఇష్టమైంది ఏంటి అంటే, నాకు డబ్బు వద్దు అనేవాడు ఎవడైనా ఉన్నాడా? ఒకసారి చెయ్యొచ్చండి, ప్రమాదవశాత్తు చెయ్యెత్తుతావేమో అని కింద పడేసుకుంటారు. బిల్వ వృక్షం కింద గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ బిల్వ చెట్టు ఏమంటారు మారేదంటారా, అర్థమవుతుందా మీకు ఆ చెట్టు? ఆ మారేడు రసం తాగుతూ ఈ నవరాత్రి అనుష్ఠానాలు ఎవరు చేసినా సంపద పెరిగిపోతుంది. అసలు ఆకురసం కాదు, కాయరసం, పండు పండు రసం, పైన చెక్కలవి తీసేసి జ్యూస్లా తాగండి మీరు. అందులో మీకు సుఖంగా ఉంది అంటే మీరు ఏమైనా కలుపుకోవచ్చు రుచికి. సింపుల్ టెక్నిక్స్, పూర్వకాలంలో బిల్వ వృక్ష, అది శ్రీసూక్తంలోనే ఈ సాధన ఉంది. అదేంటి ఇంకమ్మా? శ్రీసూక్తం చదవండి ఒకసారి వచ్చిన వాళ్ళు, ఉన్నది 15 శ్లోకాలేగా, చదవండి అందరూ. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి స్తవ వృక్షోద బిల్వ. ఆదిత్యవర్ణే అంటే అర్థం ఏంటంటే సూర్యకిరణాల యొక్క వర్ణాలు అంటే అక్షరాలు, సూర్యకిరణాల యొక్క అక్షరాలనే గాయత్రి మంత్రం అంటాం. ఇచ్చట రహస్యంగా వాళ్ళు చాలా చెప్పారు మన వాళ్ళు, ఆదిత్యవర్ణే తపసోధి జాతో
వనస్పతి స్తవ వృక్షోధ బిల్వ. ఈ లక్ష్మిని పొందటానికి కావలసినటువంటి వనస్పతి ఏంటంటే బిల్వ వృక్షం. అంటే ఒక బిల్వ వృక్షాన్ని వీలవుతే ఒక మూడు నాలుగు నాటించేయండి చుట్టూ మన ఆశ్రమం. బిల్లగా పెరుగుతాయి అది. అక్కడ కూర్చోవటం, గాయత్రి మంత్రం ఇక్కడ చేసుకునే రెండు గంటలు జపం, దాని కింద చేసుకుంటాం. ఆహారం ఏం తీసుకుంటాం అంటే సాధ్యమైనంత వరకు ఆ బిల్వ వృక్షం యొక్క రసం, సాధ్యమైనంత వరకు లేకపోతే మిగతా ఫలాలు ఆకుకూరలు. ఈ తొమ్మిది రోజులు వచ్చేయండి, సంపద ఎలా పెరుగుతుందో చూడండి. ఈ గురువు ఋషులు ఇచ్చినటువంటి ఇది చిట్కాలేం కాదు, అది మరి వాళ్ళు ఎలా కనిపెట్టారో ఆ సైన్స్. వనస్పతి స్తవ వృక్షోద బిల్వ సస్య ఫలాన్ని తపసాంత మాయా అంతరాష్ట బాహ్యా అలక్ష్మి. ఈ తపస్సు వల్ల మీ లోపల ఉండేటటువంటి బయట ఉండేటటువంటి అలక్ష్మీకరమైనటువంటి పరిస్థితులు మారిపోతాయి. అది బిల్వ. అందుకు అసలు ఈ పుస్తకం చదవం అనేది ఎంత అద్భుతమైన పుస్తకం. ఇది ఆయన చివర అందించినటువంటి సైన్స్. దీని తర్వాత ఆయన పంచకోశ సాధనకు వెళ్ళిపోయారు. పంచకోశ సాధన తర్వాత సరే ఆయన ఇప్పుడు ఇదంతా మన నెత్తినరికి ఎక్కి ఆయనే చేయిస్తుంది. మీరు కాస్త మీ అలవాట్లు మానుకుని దీన్ని కరెక్ట్గా మీరు చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అన్నిటికంటే పెద్దది ఏంటంటే ఈ సాధనలో నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉండవు. నువ్వు ఎక్కువ పళ్ళు తినేస్తే ఏమవుతుంది? ఏమవ్వదు. కానీ నువ్వు తక్కువ పళ్ళు తింటే నీరసం వస్తుంది. కానీ మందు నువ్వు ఎక్కువ వేసుకున్న ప్రమాదమే, తక్కువ వేసుకున్న ప్రమాదమే. తక్కువ ఉంటే మందు డోస్ సరిపోదు, ఎక్కువ వేసుకున్నావు అనుకో ఓవర్ డోస్. చేత మన ఆహారాన్ని మందుగా తీసుకోగలగటం అనేది ఆయుర్వేదం. ఇంకా డాక్టర్లు వాళ్ళు పెద్ద అక్కర్లే. ఒక సర్జరీ తప్ప అసలు మిగతా డాక్టర్స్ మనకు అవసరం లేదు. ఇది మనం నేర్చుకోగలిగితే, మనం నేర్చుకుని ఇతరులకి నేర్పగలిగితే. సరే, కల్ప సాధన బుక్కే వచ్చింది కనుక ఆ బుక్కే ఇప్పుడు చదువుకుందాం. సాయంత్రం నెక్స్ట్ బుక్ చదువుకుందాం. ఒక 11:50 వరకు గురించి ప్రముఖంగా విశదీకరించబడినది. ఈ సంచిక అంటే ఇది అఖండ జ్యోతిలో పడింది 1984 అనుకుంటా. అంతేత ఈ సంచిక అన్నాడు ఆయన. పురాకృత పాపకర్మకు తిలాంజలులు ఇచ్చి జీవితాన్ని తీర్చిదిద్దుకోవటానికి వివిధ విధానాలు, ఉన్నతాశయాలను పెంపొందించుకోవటానికి ఆచరించతగిన తీవ్ర తపశ్చర్య, తద్వారా నిద్రాణమైన నిజస్వరూపాన్ని మేల్కొల్పడానికి తగిన వివరణ ఇవ్వబడింది. అంటే ఈ సాధనలో, ఈ కల్ప సాధన మనం ఇప్పుడు చేస్తుంది దీని ఆధారంగానే. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇందులో ఉన్నవే. అంతే, మీరు కల్ప సాధనలోనే ఉన్నారు. ఏం చేస్తుంది అంటే ఇది మన పురాకృత పాపకర్మకు తిలాంజలి ఇచ్చేస్తుంది. మనకి బాధలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, పరిస్థితులు కరెక్ట్గా లేకపోయినా దానికి కారణం ఏంటి అంటే ఇదివరకు మనం చేసినటువంటి తప్పుడు పనులు. అది ఈ సాధన చేయటంలో క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత పాపాలు పోయాయి, ఓకే, ఇచ్చేయండి, అడిగిన వాళ్ళకి ఇచ్చేయండి. మీరు ఇచ్చేసాక చెప్తా ఏమండి, మంచిదేగా. కొనుక్కోదలుచుకుంటే కొనుక్కో. మన ఆర్గనైజేషన్ అది డెవలప్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఒక మహా అవ్యవస్థలో ఉన్నాం, కరెక్ట్గా లేదు లైన్లో, దాన్ని లైన్లో పడాలి అని మనం ఆ థాట్, ఆలోచనని మార్చుకుంటున్నాం. ఇక్కడ ఇంకొక చిన్న సూచన గుర్తుంచుకోండి. ఆసనాలు మీరు చేస్తున్నారు, ప్రాణాయామాలు ఏం చెప్పారు మనం? ఐదు చెప్పారా? ఇట్స్ ఓకే. ఈ ఆసన ప్రాణాయామంలో కపాల భాతి ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్. మీ ప్రారంభాన్ని తీసివేయటానికి, ఈ రోగాలను నివారించటానికి ఇది ఎలా చేయాలి అన్నది మనం సాయంత్రం కలిసి చేసుకుంటాం.